సింహరాశి గురించి చెప్పుకున్నాం. అలాగే సింహరాశిలో కొన్ని ముఖ్య లక్షణాలు ఏంటంటే మూడు, ఆ మూడిట్లో మొట్టమొదటిది సర్వీస్, రెండవది ప్రొటెక్షన్, మూడవది లావ్. సర్వీస్ అంటే ఆకలి వేసిన వాళ్ళకి అన్నం పెట్టడం సర్వీసే, బట్టలు లేని వాళ్ళకి వస్త్రదానం చేయటం, అలాగే రకరకాల అవసరాలు ఉన్న వాళ్ళకి అవసరాలు తీర్చడం, అలాగే విద్య లేని వాళ్ళకి విద్యాదానం చేయటం, అలాగే తన కాళ్ళ మీద తాను నిలబడేటట్టుగా ఒక మనిషికి చేతనైన సహాయం చేయడం, అదంతా కూడా సర్వీస్ కిందకు వస్తుంది. కానీ అన్నిటికంటే గొప్ప సర్వీస్ ఏమని చెప్తారంటే, ఈ భూమి మీద మనిషి వచ్చినందుకు ఏ పని మీద ఈ భూమి మీదకి వచ్చాడు, ఏ పర్పస్ సర్వ్ చేయడానికి ఈ భూమి మీదకి వచ్చాడు, ఆ పర్పస్ సర్వ్ చేయటం అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించిన జ్ఞానాన్ని వాళ్ళకి అందివ్వటం అనేది దాన్ని అసలైన సర్వీస్ అంటారు. ఆ సర్వీస్ ఏంటంటే ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానం. ఆత్మజ్ఞానాన్ని వైపు మనుషుల్ని నడిపించాలి, బ్రహ్మజ్ఞానం వైపు మనుషుల్ని నడిపించాలి, అది సర్వీస్. అలాగే అనారోగ్యంతో ఉన్నవాళ్ళని ఆరోగ్యవంతులుగా చేయడం, ఇవన్నీ కూడా సర్వీస్ కిందకి వస్తాయి. అలాగే ప్రొటెక్షన్, ప్రొటెక్షన్ అంటే రక్షించడం, దుష్టుల నుంచి రక్షించడం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ భగవంతుడి యొక్క అవతారాల ముఖ్య ఉద్దేశం. దాంట్లో సింహరాశి ప్రముఖ పాత్ర వహిస్తుందన్నమాట. తను నమ్మిన వాళ్ళని రక్షించడానికి కోసం వాడు ప్రాణమైన ఇవ్వగలడు, అలాగే తను తను నమ్మిన వాళ్ళని రక్షించడానికి కోసం ఎంతన్నా చేయగల సామర్థ్యం ఈ సింహరాశిలో పుట్టిన వాళ్ళకి, సింహం లగ్నంగా ఉన్న వాళ్ళకి వస్తుంది. ఇది ఎలా కనిపిస్తుందంటే సాధకుల్లో హీలింగ్గా కనిపిస్తుంది. వాళ్ళకి తెలియకుండానే అవతల వాళ్ళకి వీళ్ళ ద్వారా హీలింగ్ జరిగిపోతుంది. అనారోగ్యంతో ఉన్న వాళ్ళు వీళ్ళ దగ్గరికి వచ్చిన, వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన, వాళ్ళకి తెలియకుండానే వీళ్ళ ద్వారా జరుగుతుంది. అది ద్వారా జరుగుతున్నదని ముఖ్యం. ఎప్పుడైతే ఈ మహత్కార్యం నా ద్వారా జరుగుతున్నది అని దృష్టి మనకు ఎప్పుడు ఉంటుందో మర్చిపోకుండా ఉంటాం, అప్పుడు మన అహంకారం లేకుండా ఉన్నట్టు, నేను చేస్తున్నాను అంటే అహంకారం ఉన్నట్టు. ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఏంటంటే, నేను చేస్తున్నాను హీలింగ్ అంటే అవతల వాళ్ళకు ఉన్న రోగాలు మనకు రావడానికి చాలా అవకాశం ఉంది. అలా కాకుండా నా ద్వారా ఈ విశ్వం అంతటా ఉన్న మహాప్రాణం వాళ్ళలో ప్రవహించి వాళ్ళకి ఆరోగ్యం చేకూరుస్తోంది. నేను ఒక కరెంట్ పాస్ అవ్వటానికి, ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వడానికి తీగ ఎలాగ అవసరం, అలాగ నేను ఒక తీగని. మన వాళ్ళు సినిమాలు అంటారు గొట్టంగాడని, అలాగ ఒక గొట్టంగాడు అనమాట. ఈ గొట్టం ద్వారా ఎనర్జీ పాస్ అవుతుంటుంది, ఈ గొట్టం ద్వారా నీళ్లు పాస్ అవుతుంటాయి. అంత మాత్రాన గొట్టం గొప్పతనం ఏమి ఉండదు కదా. ఒక మైక్లోంచి సౌండ్ వస్తుంటే, మైక్ కానీ మైక్రోఫోన్ కానీ లేకపోతే లౌడ్ స్పీకర్ కానీ, అది చేసే పని ఏంటంటే మ్యాగ్నిఫై చేస్తుంది. ఒకటి చిన్నదాన్ని మ్యాగ్నిఫై చేస్తుంది చిన్న సౌండ్, ఇంకోటి అందరికి వినిపించే దూరంగా వెళ్ళేటట్టు లౌడ్ స్పీకర్ వచ్చేటట్టు చేస్తుంది. అసలు మాట్లాడేవాడు ఉంటేవాడి. అలాగే అసలు హీలింగ్ పవర్ అనేది సృష్టిలో ఉన్నదాన్ని వీళ్ళు సేకరించి తన చుట్టూ ఉన్న వాళ్ళ బాధల్ని తీర్చుకుంటారు. అది హీలింగ్, ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ ప్రొటెక్షన్. ఆ ప్రొటెక్షన్ కిందకు వస్తున్నమాట హీలింగ్, సర్వీస్ ఇన్ ది షేప్ ఆఫ్ ప్రొటెక్షన్. నెక్స్ట్ లవ్. లవ్ అనేది ఏంటంటే దీనికి చక్కటి ఉదాహరణలు తాతగారు, అలాగే శ్రీ వేటూరు ప్రభాకర శాస్త్రి గారు నాన్నగారు అంటారు అందరూ, వారి జీవితాల్లో కనిపిస్తారు. అదేంటంటే ఒకసారి శాస్త్రి గారే వాళ్ళ అబ్బాయికి ఒంట్లో బాగుండకపోతే మాస్టర్ ప్రేయర్ చేసి తగ్గిద్దామని చూస్తే ఎంతసేపు ట్రై చేసినా తగ్గదు. అప్పుడు గుర్తుకొస్తుంది సడన్గా, బయట ఊరు నుంచి ఒక అతను వచ్చి మా అబ్బాయికి ఒంట్లో బాగాలేదండి, ప్రేయర్ చేస్తే తగ్గుతుందని తెలిసింది, నేను మీకోసం వచ్చాను అంటే కాసేపు ఆగిరండి అని పంపిస్తారు. ఇలా ఇప్పుడే వచ్చాను కాలేజీ నుంచి, అది గుర్తుకొస్తుంది. వెంటనే ఆ అబ్బాయికి కూడా తగ్గాలి అని ప్రేయర్ చేస్తే అప్పుడు వీళ్ళ మా అబ్బాయికి తగ్గుతుంది, లేకపోతే మనవడుకో, అలాగే అవతల ఆ అబ్బాయికి తగ్గుతుంది. అప్పుడు ఆయన చెప్తారు ఏమనంటే, నా వాడు ఎంత నాకు ముఖ్యమో అలాగే సృష్టిలోని మిగతా వాళ్ళు కూడా నాకు ఎంతే ముఖ్యం. నా కొడుకు నా కూతురు ఎలాగో పక్క వాళ్ళ అబ్బాయి పక్క వాళ్ళ కూతురు, లేకపోతే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ ప్రాణం కూడా అలాంటిదే, బాధ వాళ్ళది వీళ్ళది ఒకటే అనే దృష్టి మనలో ఉండాలి. అది లవ్ అంటే. లవ్ అంటే మనం ప్రస్తుతం ప్రివలెంట్గా ఉన్న అర్థం తప్పది లవ్ కాదు, ఇంకొకటి ఏదో దానికి అసలైన లవ్ ఏంటంటే ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీబడి. ఇట్ అంటే ఆ లవ్ మనలో ఉంటే ఏమవుతుందంటే దాంట్లో ఇమోషనల్ టింజ్ ఏమి ఉండదు. ఇమోషనల్ టింజ్ అంటే అర్థం ఏంటో మీకు తెలుసు. ఇమోషనల్ టింజ్ అంటే ఏదో ఆవేశంతో చేయటం, ఏదో ఒక స్పర్రతో మూమెంట్లో చేయటం. అది ఎలా ఉంటుందంటే సినిమాల్లో చూపిస్తుంటాడు, ఒక అడుక్కునేవాడు వెళ్తుంటే రోడ్డు నుంచి హీరోయిన్ చూస్తున్నాడు, అయ్యో ఈ భూమి మీద ఎంతమంది కష్టాలు పడుతున్నారు, ఇలాగ ఒక్కడి కష్టం అన్నా తీరుస్తాను నేను, వీడిని పెళ్లి చేసుకుంటే వీడి కష్టాలు పోతాయని చెప్పి అడుక్కునేవాడిని హీరోయిన్ బాగా కోటీశ్వరరావు తెచ్చి పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత నుంచి వాళ్ళిద్దరు కొట్టుకు చేస్తారు. ఇదంతా ఏంటంటే ఇమోషనల్ డిస్టర్బెన్స్ తోటి ఉన్న తప్ప లవ్ కాదు. అది దీనికి హోమియోలో ఒక మంచి మందు ఉంటుంది నాట్రమూరని, అది వేసి పడేస్తే ఇలాంటి పిచ్చి వేషాలన్నీ మానేస్తారు. అది లవ్కి సంబంధించి ఈ రకంగా మనం లియోలో సింహరాశిలో సర్వీస్ ప్రొటెక్షన్ అండ్ లవ్ అనే మూడు లక్షణాలు ముఖ్యంగా లియో రాశిలో ఉన్న వాళ్ళకి సహజంగా ఉంటాయి. అలాగే మనం సాధన చేసుకుంటూ లియో దగ్గరికి వచ్చినప్పుడు మనకు కూడా తెలియకుండానే మనం ఈ సర్వీస్లోకి ఎంటర్ అవుతాం. అలాగే ప్రొటెక్షన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హీలింగ్ చేస్తాం. అలాగే మన వాళ్ళని ఇప్పుడు క్రైస్ట్ చెప్తాడు కదా, లవ్ థై నైబర్ యాజ్ థౌ లవ్ థై సెల్ఫ్. అలాగా మనల్ని మనం ఎంత ప్రేమగా చూసుకుంటామో అలాగే మనం పక్క వాళ్ళని కూడా కుల మత భేదం లేకుండా. ఒకసారి మాస్టర్ని ఒకళ్ళు అడిగారు, ఏమండి మీరు అందరికీ చెప్తున్నారు కదా నక్సలైట్ నక్సలైట్ కాదు కమ్యూనిస్టులు వచ్చే చెప్తారని అండి, చెప్తానన్నారు. మందులు ఇస్తున్నారు కదా వాళ్ళు వస్తే ఇస్తారనండి, ఇస్తానన్నారు. ఇప్పుడు నేను అక్కడే ఉన్నానమాట, అది విన్నాను అంతే. నేను జనరల్గా ఏంటంటే మాస్టర్ మాట్లాడుతుంటే నేనేం మాట్లాడేవాడిని కాదు, వింటూ ఉండేవాడిని, నాకు దీంట్లో పాఠం ఏంటి అని. ఒకసారి అంటే ఇప్పుడు సందర్భం ఇక్కడ ఏంటంటే ప్రొటెక్షన్ లవ్ కాబట్టి హౌ వీ షుడ్ ఫాలో ది మాస్టర్ అందుకోసం చెప్తున్నాను. ఒకసారి ఏం చేశాడంటే ఒక అతను నాకు తెలిసినప్పుడు, కాబట్టి ఒక కేసు ఉంది, పెద్ద పెద్ద డాక్టర్స్ అమెరికన్ సైంటిస్ట్ స్పెషలిస్ట్లు కూడా వచ్చారు ఇండియా, చూసి వెళ్ళిపోయారు, మీరు ఏమైనా మందు ఇస్తారా అని తీసుకురాన్నాడు. అతను మా ఇంటికి వచ్చాడు, వచ్చిన తర్వాత అతను చెప్పింది వింటే నేను ఇస్తాను. అదేంటంటే వాళ్ళు బాంబులు తయారు చేసుకుంటే ఒక బాంబు పేలి అతని కంటికి ఇబ్బంది వచ్చింది, అప్పటి నుంచి కంటిలోంచి నీళ్లు కారిపోతుంటాయి. బాంబులు ఎందుకు చేస్తున్నారు మీరు అని అడగలేను నేను, అతనే చెప్పాడు. నాకు ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో హయ్యెస్ట్ పోస్ట్ ఎవరు డిఐజీయా పోలీసు, వాళ్లే తెలుసు నాకు, వాళ్లే అమెరికా నుంచి ఐ స్పెషలిస్టులు వస్తున్నారు రండి చూపించుకోండి అంటే వెళ్ళాను, వాళ్ళు చూసి కూడా ఏం చేయలేదండి. నేను నక్సలైట్ లీడర్ని, నాకు మంది ఇస్తారని అడిగాను. మీరు నక్సలైట్ లీడర్ అయినా ఇంకో లీడర్ అయినా నాకు అనవసరం, మీరు మందు కోసం ఇచ్చారు మంది ఇస్తానని చెప్పాను. మంది ఇచ్చాను తగ్గిపోయింది వెళ్ళిపోయాడు. అతను అంటాడు అమెరికా డాక్టర్లు వచ్చినా కూడా నాకు ఏం చేయలేకపోయారండి, మీరు తగ్గించారని. అక్కడ నేను చేసింది ఏం లేదు, ఇది సర్వీస్ ప్రొటెక్షన్ అండ్ లవ్ అనే లియో లక్షణాలను మనం అలవాటు చేసుకుంటే పూచిక పిల్ల అయినా తగ్గిస్తుంది. అక్కడ పూచిక పిల్లకి ఇంపార్టెన్స్ ఏం లేదు. లియో అంటే సింహరాశి యొక్క శక్తి అలాంటిది. అలాంటి సింహరాశి శక్తికి మనం తలోగ్యం అంటే అక్కడికి వెళ్ళి చేతులు పట్టామంటే మనలో కూడా పడతాయి ఆ లక్షణాలు. అది సాధకులుగా మనం అందరం తెలుసుకోవాల్సింది. అక్కడ వీళ్ళు వాళ్ళు అంటారు. అలాగే మా ఫ్రెండ్ ఏమంటే ఎస్సీ ఎస్టీలు వస్తే మీరు గాయత్రి మంత్రం దీక్షిస్తారా అని, నాకు నేర్పిన గురువు గారు గాయత్రి మంత్రం దీక్ష ఇవ్వమన్నారు వచ్చి అడిగిన వాడికి. అలాగే వాళ్ళు వచ్చి అయితే ఇస్తానని చెప్పి వాళ్ళు స్టన్ అయిపోయారు. విశ్వ హిందూ పరిషత్ లోకల్ టౌన్ సెక్రటరీ అనమాట రాజమండ్రి. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే లియో సింహరాశి దగ్గరకు వచ్చేటప్పటికి దీంట్లో ఒక పొలిటికల్ పార్టీకి లీడర్, ఒక ఏదన్నా ఒక ఆర్గనైజేషన్కి లీడర్ అలాంటి వాళ్ళు ఉంటారు, ఒక దేశానికి లీడర్ అలాంటి వాళ్ళు ఉండి వాళ్ళు వాళ్ళ వాళ్ళ దాన్ని ఏమంటారంటే గొప్పతనం చెప్పుకోవడానికి ట్రై చేస్తుంటారు. దీంట్లో మనకు ఇంకా మూడు లక్షణాలు ఉన్నాయి. అవేంటంటే వీళ్ళు ఎలా ఉంటారంటే చాలా నోబుల్, సింహరాశి వాళ్ళు నోబుల్, స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ లవింగ్. వీటి గురించి మనం ఆల్మోస్ట్ చెప్పుకున్నాం. తర్వాత రెండో లక్షణం ఏంటంటే వీళ్ళకి ఎలాంటి అడ్డంకులు వచ్చినా అధిగమించడానికి తప్ప ఒప్పుకోరు వాళ్ళు అనమాట. ఎలాగన్నా అధిగమించాలి, కాంక్వెస్ట్ అబ్స్టకల్స్. మూడోది ఫైటింగ్ కెపాసిటీ, ఫైటింగ్ క్వాలిటీ. ఈ ఫైటింగ్ క్వాలిటీ లేకపోతే ఆ పైవన్నీ ఎలా ఉంటాయంటే వీళ్ళకి పర్సనాలిటీ లెవెల్లో ఉన్నవాడికి అంటే కోరికలు తీర్చుకోవడం ఆ జీవితం చాలు మాకు అనుకునే వాళ్ళ జీవితంలో ఎలా ఉంటుందంటే ఫైటింగ్ ఫర్ ఐడియాలజీ. నేను ఒక ఆదర్శం పెట్టుకున్నాను. సపోజ్ నక్సలైట్ అనేవాడు ఒకడు ఉన్నాడు, వాడికి ఆదర్శం ఏంటంటే ఇదిగో అది మా ఆదర్శం కాబట్టి మేము వీళ్ళని చంపేస్తాం, వాళ్ళని నరికేస్తాం, వీళ్ళు కాడు తీసేస్తాం, వీళ్ళు కళ్ళు బీకేస్తాం, మేము ఇది సాధిస్తాం, ఇలా మొదలెడతారు వాళ్ళు. వాళ్ళు అలా దానికోసం ఫైట్ చేస్తారు. అలాగే ఇంకొకళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఒక రకమైన ఐడియాలజీతో వాళ్ళు ఉంటారు. బీజేపీ వాళ్ళు ఇవన్నీ పక్కన పెడితే మిగతా వీళ్ళు ఏమంటారు చారిటీస్ ఉంటాయి, రకరకాల చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళకు ఉన్న ఐడియాలజీస్ ఉంటాయి, అవి చేస్తారు. అలాగే నెక్స్ట్ జస్టిస్, న్యాయం. నాకు న్యాయం జరగాలి అని జెండాలు ఎగరేస్తూ ఉంటాం అనమాట, న్యాయం కోసం పోరాడుతూ ఉంటాం. అలాగే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, సుపరిపాలన. సుపరిపాలన లా అండ్ ఆర్డర్ బాగుండాలంటే ఏంటి, ఎక్కడ దొంగతనాలు జరగట్లేదు, దోపిడీలు జరగట్లేదు, మోసాలు జరగట్లేదు, అంత సుభిక్షంగా ఉంది అంటాడు చూస్తారు. అలాంటిది పర్సనాలిటీ లెవెల్లో ఉంటుంది. అదే కనుక సాధకుడు ఈ దీక్ష తీసుకున్నవాడైతే వాడి లోవర్ నేచర్ మీద వాడు యుద్ధం ప్రకటిస్తాడు అనమాట. ఎస్ ఇది నా అధీనంలోకి రావాలి, ఈ కోరిక నన్ను ఇబ్బంది పెడుతుంది, దీన్ని ఎలాగైనా జయించాలి. ఇలాగ తన మూడు శరీరాలని తన అదుపులోకి తెచ్చుకుంటాడు. మూడు శరీరాలని అదుపులోకి తెచ్చుకోవడానికి ఒక బీజాక్షరం ఉంది, అదేంటంటే క్లీమ్. క్లీమ్ అని ఉచ్చరిస్తూ నా స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడు నా అధీనంలోకి రావాలి. నా అంటే అక్కడ ఏం చెప్పుకోవాలి మనం, నేను అంటే పరమాత్మ అంశైన ఆత్మను నేను, శరీరాన్ని కాదు పరమాత్మ అంశను నేను, జీవుడను ఆయన దేవుడు, నేను జీవుడు, నాకు ఒక శరీరం. ఆ శరీరంలో మూడు భాగాలు ఉన్నాయి, మానసిక, కామమయ, భౌతిక. ఈ మానసిక, కామమయ, భౌతిక శరీరాలు మన అధీనంలో ఉండవు, వాటి అధీనంలో మనం బతుకుతూ ఉంటాం బానిసల్లాగా. ఆ బానిసతత్వం నుంచి బయటపడటానికి మూడు జగత్తులు మన వశంలో ఉండాలి, త్రిపురాలు మన వశంలో ఉండాలి. అలా ఉండాలంటే క్లీన్ బీజాక్షరాన్ని ఉపయోగించుకోవాలి. అలాగా సాధకుడు తన లోవర్ నేచర్తో తన ఉన్న కోరికలు, తనకున్న ఆదర్శాలు వీటి కొట్టుమిట్టాడుతూ ఉంటాయి కదా, వాటి నుంచి బయటపడటానికి. అలాగే తన లోపల బయట ఆర్డర్, ఆర్డర్లీ లైఫ్. అలాగే ఒక ఏదన్నా తీసుకుంటే చివరి వరకు దాన్ని అలాగే చేయటం, కంటిన్యూటీ ఆఫ్ పర్పస్. ఏదో కొన్ని రోజుల పాటు ఒకటి చేయటం ఆపేయడం, మళ్ళీ ఇంకోటి ఏదో చేయటం ఆపేయటం, అలా చేయకుండా కంటిన్యూస్గా మనం పర్పస్ఫుల్ యాక్షన్ చేస్తామన్నమాట. పర్పస్లెస్ కాకుండా ఇట్ ఈస్ మోర్ పర్పస్ఫుల్. అవర్ లైఫ్ మస్ట్ బి పర్పస్ఫుల్. అది వీడికి ఈ సింహరాశి ద్వారా సంక్రమించే లక్షణాలు సాధకులు. అలాగే ఫిక్స్డ్ నేచర్, చాలా వరకు ఈ సింహరాశి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ బుర్రలో ఒకటి పడితే ఇంకా ఎవరు చెప్పినా మారరు, మాస్టర్ చెప్పినా నేను చేయవండి అనేవాళ్ళు కొందరు ఉన్నారు. ఎందుకంటే అది మాకు నచ్చింది. గురు పౌర్ణమి నాడు మాస్టర్ శరీరం వదిలేసిన తర్వాత గురు పౌర్ణమి నాడు గుంటూరులో మీటింగ్ పెట్టాడు. అప్పుడు నన్ను రమ్మంటే వెళ్ళాడు. అప్పుడు ఒక మహానుభావుడు అంటాడు, మాస్టర్ మొట్టమొదట 6 రోజులు 12 గురుగురువులు ఇచ్చారు. మళ్ళీ కొత్తగా జిల్లెళ్ళమూడమ్మ అమల మహర్షి గారిని పెట్టారు. నేను ఒప్పుకోను. పెట్టింది ఎవరు? ఒప్పుకోను అన్నది ఎవరు? వాడికి ఫిక్స్డ్ నేచర్ ఆఫ్ సింహం ఉండి ఉండొచ్చు, కానీ ఎవరు చెప్తారో దాన్నే మనం వద్దు అనగల గొప్పవాడు. అలాగే గురువుగారు ఏం చేశారంటే గాయత్రి యజ్ఞాలు ఇచ్చారు, కొన్ని లక్షలు గాయత్రి యజ్ఞాలు చేయించారు. ఆ తర్వాత సడన్గా ఒకరోజు ఆయన బతుకుండగానే పుస్తకంలో వేశారు అఖండ చుట్టూ, గాయత్రి యజ్ఞాలు మానేసేయండి, గాయత్రి దీప యజ్ఞాలు చేయండి, అవి ఎంత ఫలితం ఇస్తాయో ఎంత ఫలితం ఇస్తాయో ఇవి శాస్త్ర సమ్మతం. ఎప్పుడు ఇలా జరిగిందంటే 12 ఏళ్ళు కరువు కాటకాలు వస్తే అప్పుడు ఆ కరువు కాటకాలప్పుడు ఏం దొరకవు కాబట్టి ఒక ఋషి ఇది తయారు చేసి వెళ్ళారు, ఇది కనిపెట్టాడు ఈ పద్ధతి. నేను అది ఇప్పుడు రివైవ్ చేస్తున్నాను అని ఇచ్చారు కూడా క్లియర్గా వెంటనే కొందరు. ఇదే బాగుంటుంది, యజ్ఞం చేసుకుంటే చాలా బాగుంటుంది, హవనం చేస్తే హవని వేయటం, సమిధులు వేయటం, దాంట్లో చాలా ఫ్లేమ్ రావడం, పొగ చుట్టూ వెళ్ళడం, అబ్బాబ్బా చాలా బాగుంటుంది వాసన, అది బాగుంటుంది. కానీ ఊర్తిగా దీపాలు వెలిగించుకుంటే ఏమవుతుంది? ఏమి లేదు కదా, ఏమి చాము లేదు దీంట్లో. నీకు చాము కావాలా, గురువుగారి మాట కావాలా? గురువుగారి కొండ మీద దూకమని అడగొచ్చు. అప్పుడు తిరుపతి ఎక్కి మీరు ఏడు కొండ మీద దూకరా కిందకి, అప్పుడు నేను కనిపిస్తాను కింద నుంచి, నేను పట్టుకుంటా అంటే నిజంగా పట్టుకుంటాను దూకమన్నాడు. గవర్నమెంట్ మాట అంటే గురువు మాట మీద మనకు గురి ఉందా? గురి ఉంటే గురువు ఉన్నట్టు, గురి లేకుండా ఊరికే మాటలు వింటాం, చేస్తామని వింటాం, చేయకుండా ఉంటాం, అవన్నీ ఇక్కడ కుదరదు. సింహరాశిలోకి వచ్చిన దీక్ష తీసుకున్న శిష్యుడి దగ్గర అవి కుదరవు. కానీ వీడికి ఆ ఫిక్స్డ్ నేచర్ ఉంటుంది, అది వదిలించుకోవాలి. తర్వాత వదులుతుంది. తర్వాత ఏంటంటే ఎక్స్పాన్షన్ త్రూ డిసిప్లిన్. ఇక్కడ సింహరాశి వాడికి జనరల్గా ఎవరు డిసిప్లిన్ని చెప్పరు, చెప్తే వాడు చేయడు, వాడంతా వాడు తెలుసుకుని ఇది డిసిప్లిన్ ఇలా ఉండాలి, లైఫ్ బాగుంటుంది ఇలా ఉంటుంది, లేకపోతే బాగుంటుంది అని వాడు తెలుసుకుని చెయ్యాలి. అలాగే ఈ సింహరాశి గుర్తు ఏమిటంటే మనకు ఈ పక్కటెముకలకి పొట్టకి మధ్యలో ఇలా గీతలాగా మనకు ఊహిస్తే అదంతా కూడా డయాఫ్రమ్ ఉంటుంది. అక్కడ డయాఫ్రమ్ అని పొట్టలో ఉన్న ఏవైతే ఉన్నాయో అవయవాలు అవి పైన ఊపిరితిత్తులు మధ్యలో పొరలాగా ఉంటుంది డయాఫ్రమ్ అంటాం. చెవిలో కూడా ఉంటుంది డయాఫ్రమ్, అది సన్న పొరలాంటిది అనమాట. ఈ డయాఫ్రమ్ ఏం చేస్తుందంటే మనం గాలి పీలుస్తున్నప్పుడు అలా పీలుస్తున్నప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది, గాలి వదులుతున్నప్పుడు కాంట్రాక్ట్, ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్, ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్. మనకు ముసలితనం ఎందుకు వస్తుంది, మన జీవితం దుర్భరంగా ఎందుకు అవుతుంది అంటే ఈ డయాఫ్రమ్ని మనం వాడుకోకపోవడం వల్ల. డయాఫ్రమ్ని వాడుకోకపోవడం ఏంటి? డయాఫ్రమ్ మనమే వాడతాం, అది పనిచేస్తుంటుంది కదా. గాలి మనం పీలుస్తాం ఎప్పుడన్నా పాపం అదే పీల్చుకుంటుంది. ఎవరు లోపల ఊపిరితిత్తులే కాస్త గాలి లాక్కుంటే కాస్త గాలి బయటకు వెళ్తుంది. అంతే తప్ప మనం కావాలని కాన్షియస్గా ఒక చోట కూర్చుని చక్కగా ప్రాణాయామం అంటే ఇది ఇలా చేయాలి అని చేస్తామా? చేస్తే మంచిదే, చేయకపోతే చేయని వాళ్ళకి, ప్రాణాయామం చెయ్యని వాళ్ళకి రెండు రకాల బాధలు ఉంటాయి. లైఫ్ బికమ్స్ మిజరబుల్ అండ్ లైఫ్ బికమ్స్ మిజరబుల్ యాజ్ వెల్ యాజ్ ఇట్ బికమ్స్ ఓల్డ్ అండ్ డై. అదేంటి ప్రాణాయామం చేస్తే చావా? ప్రాణాయామం చేస్తే మిజరబుల్గా ఉండదా లైఫ్ అంటే? ఉండదు ఖచ్చితంగా. ప్రాణాయామం చేస్తే ఏమవుతుందో మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ప్రాణాయామం అంటే గాలి పీల్చడం, గాలి వదలటం కాదు. గాలి పీల్చడంతో పాటు ప్రాణశక్తి నాలో ప్రవేశిస్తుంది అనే భావనతోటి గాలి పీల్చడాన్ని ప్రాణాయామం అంటాము. ఒకటి. రెండోది ఏంటంటే గాలి పీలుస్తున్నప్పుడు గాలి వదులుతున్నప్పుడు యూనిఫామిటీ ఉండాలి, స్లోగా ఉండాలి, యూనిఫామ్గా పీల్చాలి. అంతేగాని స్టెప్ బై స్టెప్ పీల్చడం, ఆయాసం రావడం అలా అనుకోవడం, 2-3 సార్లు అనుకుని మళ్ళీ మెల్లిగా పీల్చడం అలాంటివి చేయకూడదు. యూనిఫామ్, స్లో, జెంటిల్, ఈ మూడు ఉండాలి ప్రాణాయామం. గాలి మెల్లిగా ఎంత పీల్చుకోగలమో అంతే పీల్చుకోవాలి, లోపల ఉంచకూడదు. తర్వాత మెల్లిగా వదిలేసేంతసేపు మెల్లిగా సావధానంగా చక్కగా నెమ్మదిగా గాలి వదిలేయాలి, ఎక్కడ కంగారు లేకూడదు. ఈ ప్రాసెస్లో ఎక్కడ మనకు ఎప్పుడూ ఆయాసం రాకూడదు. దీన్ని ప్రాక్టీస్ చేయాలంటే ఏం చేయాలంటే మొట్టమొదట ఒకసారి పీలవటం, వదలటం, అది అంతా కలిపి ఒక యూనిట్. మళ్ళీ పీలవటం, వదలటం 2, మళ్ళీ పీలవటం, వదలటం 3. అలాగా 3 సార్లు చేస్తే ఒకసారి ఒక యూనిట్ అయిందని లెక్క పెట్టుకుని ఇంకాసేపు రెస్ట్ ఇవ్వాలి, మామూలుగా గాలి పీల్చుకోవాలి. మళ్ళీ కాస్త మనకు స్ట్రెంగ్త్ వచ్చింది, పర్వాలేదు ఆయాసం రాదు అనిపించినప్పుడు మళ్ళీ ఒకసారి ఫెయిల్ అవటం మొదలు, మళ్ళీ ఫెయిల్ అవటం మొదలు, మళ్ళీ ఫెయిల్ అవటం మొదలు, అది రెండో యూనిట్. మళ్ళీ కాస్త రెస్ట్ ఇచ్చి నార్మల్ బ్రీతింగ్లో పోయి మళ్ళీ పర్టికులర్ బ్రీతింగ్ స్లో జెంటిల్ డీప్ ఎంత గాలి పీల్చగలం అంతా పీల్చాలి. మళ్ళీ అలా పీల్చడం వదలటం, పీల్చడం వదలటం, పీల్చడం వదలటం చేస్తే మూడోసారి కూడా ఇదంతా కలిపి మూడు యూనిట్లు అయింది. ఇలా చేస్తే అంటే మూడు మూడు తొమ్మిది అవుతాయి. తొమ్మిది ప్రాముఖ్యత ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, ఒకసారి తొమ్మిది చేస్తే మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే మనకు సోలార్ ప్లెక్సస్ అంటే మణిపూరక చక్రం ఏం చేస్తుందంటే మనకి కోరికల్ని అలాగే ఇంకా ఇంకో రెండు చక్రాలతో కలిపి మనల్ని కోరికలతో బంధించి ఉంటుంది, బంధించి ఉంచుతుంది అనమాట. మనల్ని అంటే జీవుడిని కదా, త్రూ మైండ్ బంధించి ఉంచినప్పుడు మనం తిండి బోత్ ఫుడ్ అండ్ సెక్స్ ఈ రెండింటిలో పడి కొట్టుమిట్టు ఆడుతూ ఉంటాడు అనమాట. అది ఎలా జరుగుతుంది అంటే ఇలా గాలి పీల్చడం గాలి వదలటంలో రిధింగ్ తప్పుతుంది. డయాఫ్రమ్ లోపలికి బాగా ముడుచుకోదు, గాలి వదులుతున్నప్పుడు ఏమవ్వాలి పొట్ట ముడుచుకోవాలి. అంతేగాని చాలామంది గాలి పీల్చడం గాలి వదలటం చెస్ట్ పైకి లేవడం చెస్ట్ కిందకి వెళ్ళడం జరుగుతుంది, అలా కాదు. గాలి పీల్చుతున్నప్పుడు పొట్ట పైకి లేవాలి అంటే డయాఫ్రమ్ ఎక్స్పాండ్ అవ్వాలి, గాలి వదులుతున్నప్పుడు డయాఫ్రమ్ కాంట్రాస్ట్ అవ్వాలి. ఇది జరుగుతున్నప్పుడు కరెక్ట్గా ఏమవుతుందంటే మనం ఫుడ్ అండ్ సెక్స్ ఈ రెండింటి మీద కూడా మనకు అదుపు వస్తుంది. గురువుగారు జీవించే దగ్గరలో మీరు బాగా తరచి చూడక్కర్లేదు, డైరెక్ట్గా చెప్తారు ఆయన. ఎవరైతే ఈ రెండింటిని కంట్రోల్ చేస్తారో, ముఖ్యంగా ఆహారాన్ని కంట్రోల్ చేస్తారో, వాళ్ళకి మిగతా ఇంద్రియాలు వాళ్ళు అధీనంలోకి వస్తాయి. అంత ఇంపార్టెన్స్ ఉంది తిండికి. అలాగే ఇవే మాటలు గురుచరిత్రలో ఎక్కడైనా భరద్వాజ గారు రాసిన గురుచరిత్ర చూడండి. కలిపురుషుడు వస్తాడు, వాడు వస్తూ ఉంటేనే వాడు నాలికేలా అని ఏవో నవ్వులుతూ వాడి మర్మావయవాన్ని పట్టుకొని వస్తున్నాడు అని డిస్క్రిప్షన్ ఉంటుంది. ఇదేంటి వికార రూపం ఇలా వస్తున్నాడు అసహ్యం వచ్చి అంటాడు. అంటే నాకు కలి లక్షణాలు ఇది ఇదే కదా అందుకని అలాగే ఉంటాను. సరే ఉంటే ఉన్నావు వెదవా, నువ్వు వెదవా అనడండి, నేను పొరపాటున ఉన్నాను. ఉంటే ఉన్నావు కానీ నువ్వు గురువు యొక్క భక్తుల్ని ఎప్పుడు టచ్ చేయడానికి వీలేదు పో. ఎక్కడెక్కడ గురు భక్తులు ఉన్నారో వాళ్ళని కలిపురుషుడు ఏం చేయలేడు. కానీ మనం కలిపురుషుడు చేయలేనివి కూడా మనం వాడికి చేయటానికి అవకాశం ఇచ్చే ఎక్కడంటే ఇష్టం వచ్చినట్టు తింటాం, చేయకూడదు. ఇష్టం వచ్చినట్టు మనకు ఈ సంసార జీవితానికి సంబంధించిన సుఖాలు అనుభవించడం అనే దాని అదుపు లేకుండా ఉండటం వల్ల కూడా కలిపురుషుడు చేతికి చిక్కుతాం. కలిపురుషుడు చేతికి చిక్కితే ఏమవుతుందంటే సింపుల్ కలహాలు వస్తాయి. కలహం ఎందుకు వస్తుందంటే నువ్వు వేరు నేను వేరు, నువ్వు గాయత్రి గారి వేరులో వాడిదా నేను గాయత్రి గారిలో ఇలాగా, నువ్వు ఆ స్టేట్గా నేను ఈ స్టేట్గా, నువ్వు ఆ లింగికి సెక్రటరీ అయితే నేను ఈ లింగి సెక్రటరీ, నువ్వు దానికైతే నువ్వు యజ్ఞాలు గొప్పగా చెప్తే నేను పాటలు బాగా పాడతాను, నువ్వు గురువుగారి సాహిత్యం చెప్తే నేను మాతాజీ గురించి చెప్తాను, ఇలా కొడుకు చేస్తారు తప్ప. అంటే మనం ఒకే దాంట్లో ఉన్నా కొట్టుకోవడం ఎలాగా అనేది అర్థం అవుతుంది. అది కలిపురుషుల లక్షణం అంటే అంతకంటే ఏం లేదు. కలి అంటే విడిగా స్పెషల్గా ఉండడం, మనలో కలహ కారణం ఏదైతే ఉందో కలహ లక్షణం అది కలిపురుషుడు. ఆ రకంగా డయాఫ్రమ్ని మనం సరిగ్గా వాడుకోకపోతే సోలార్ ప్లెక్సస్ ఎక్కువ పనిచేసి ఏమవుతుందంటే మనకు తిండి మీద మిగతా కామం మీద దృష్టి ఎక్కువయ్యి మనకు నిండలు చెబుతాం అంటే దాంట్లో వ్యసనాలకి లోన్ అవుతుంది. కొందరు ఉంటారు అది తినకపోతే బతకలేదని. ఈ మధ్య నేను ఎక్కడికన్నా వెళ్తే గమనిస్తున్నాను ప్రతి వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ గ్యారంటీగా ఉంటుంది, దాంట్లో కోకా కోలానో లేకపోతే స్పిరిట్టో లేకపోతే ఇంకో లిమ్కానో చెంకానో ఏదో ఒకటి ఉంటుంది. వాళ్ళు మంచినీళ్ళు ఆడడం మానేసి అవే తాగుతుంటారు. చాలా ఆశ్చర్యం వేస్తుంది. మెడికల్ సైన్స్ కూడా చెప్తుంది ఎవరైతే కోకా కోలా తాగుతారో వాళ్ళకి పిల్లలు పుట్టరు అని. పిల్లలు అక్కలేదనుకునే వాళ్ళు హ్యాపీగా తాగొచ్చు, ఏమి అభ్యంతరం లేదు. ఆ రకంగా తిండి మీద యావ పెరిగిపోతూ ఇంకా ఇంకా కొత్త 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 చేస్తూ తింటాం అలాగే. వాటన్నిటికీ గురువుగారు చెప్పిన ఆన్సర్ ఏంటంటే చక్కగా మీరు ఒక ఆకుకూర ఎన్నుకొని అవి తినండి చాలు, ఆయన మాట నమ్మేమనుకోండి ఎలా చేస్తాం. నెక్స్ట్ దీనివల్ల ఏమవుతుందంటే ఈ ప్రాణాయామం అనే పద్ధతి మనం తీసుకోకపోవటం వల్ల మన డయాఫ్రమ్ సరిగ్గా పనిచేయకపోవటం వల్ల మనలో కోరికలకి బానిసలయ్యి మనం యాస్ట్రల్ అండ్ ఈథరిక్ బాడీస్లో మనం బందీలమైపోతున్నాం, బానిసలమైపోతున్నాం. చెరసాలలో పెట్టి మనిషిని పెట్టి ఎలా ఉంటాడో అలాగే ఈ రెండింటి మధ్య కొట్టుమిట్టాడుతుంటాం మనం. కోరికలు ఆవేశాలు అనారోగ్యాలు వీటితోనే సరిపోతుంది లైఫ్ అంతా. ఇవే సరిపోతే వాడు పై వాటి గురించి ఏం ఆలోచిస్తాడో, గురువు ఉన్నాడని గురువుకు ఒక ప్రణాళిక ఉంటుందని ఆ ప్రణాళిక భగవంతుడు ఆయనకి ఇచ్చాడని దాన్ని మనందరం ఇప్పుడు చేయాలని ఇలాంటి ఆలోచనలు సత్యనారాయణ వాడికి ఇదే సరిపోతుంది. అలాగే వాడు లోవర్ సెంటర్స్ సోలార్ ప్లెక్సెస్ వాళ్ళు ఇంకా ఏం చేస్తాయంటే అనారోగ్యం పాలు చేస్తారు. అనారోగ్యం పాలు చేస్తే జీవిత చరమాంకంలో అంటే ఓల్డ్ ఏజ్ వచ్చేటప్పటికి రకరకాల వ్యాధులు చుట్టూ ముట్టి వాడు ఏడుస్తాడు. ఇవన్నీ కూడా తప్పించుకోవాలంటే వాడు చేయాల్సింది ఏంటంటే పతంజలి యోగ సూత్రాల్లో మొట్టమొదటి ఇచ్చిన యమము నియమము ఆసనము ప్రాణాయామము ఈ నాలుగు బాగా తెలుసుకోవాలి. యమ నియమ యమ ఐదు ఉంటాయి, నియమాలు ఐదు ఉంటాయి. ఆసనాలు ప్రజ్ఞాయోగం ఇచ్చారు గురువు గారు, దాంట్లో కొన్ని ఆసనాలు ఇచ్చారు. అవన్నీ కాకపోయినా అట్లీస్ట్ సూర్య నమస్కారాలు అవన్నీ అయిన తర్వాత ప్రాణాయామం. ప్రాణాయామంలో నాలుగు సార్లు పిలవాలి, ఎన్నిసార్లు లోపల ఉంచుకోవాలి, ఆరు సార్లు బయటకు వదలాలి, ఇలాంటి నిష్పత్తులు వేస్తారు. అవి చేయకూడదు, గుర్తుపెట్టుకోవద్దు, ఊరికి ఎలా పిలవటం మొదలవడం చేయాలి. ఇది మనకు ఓల్డ్ ఏజ్ తర్వాత లైఫ్ మిజరబుల్గా అనారోగ్యాలు పాలయ్యి కష్టాలు పాలవకుండా ఉండటానికి పనికొచ్చే విధానం. ఇది అయిన తర్వాత వీళ్ళు చేసే సాధనలు చాలా సులభంగా వీళ్ళు పైకి వెళ్ళడానికి హయ్యర్ ప్లేన్స్లోకి వెళ్ళడానికి ఎంతో అవకాశం ఉంటుంది. అదేంటంటే కళ్ళు మూసుకుని గాలి ఎలాగ లోపలికి వెళ్తుంది, గాలి ఎలాగ బయటకు వస్తుంది, హౌ ద రెస్పిరేషన్ ఈజ్ గోయింగ్ ఆన్ అది గమనించాలి. ఇన్హలేషన్ ఎక్సలేషన్ గమనించాలి. పీల్చక్కలేదు వదలక్కలేదు, ఎంత పీల్చుతూ ఎంత ఎంత వదిలితే అంత. అలాగే మన గుండె కొట్టుకుంటుంది, ప్రతి వాళ్ళకి గుండె కొట్టుకుంటుంది కదా. గుండె కొట్టుకోవడం మనం ఎప్పుడన్నా విన్నామా? మనం కళ్ళు మూసుకుంటే బాగా కళ్ళు మూసుకుని మన గుండె కొట్టుకోవడం మనం అబ్జర్వ్ చేయాలి. అలా అబ్జర్వ్ చేస్తే ఏముందంటే మనలో ఇమోషన్స్ ఇలాంటి చెత్త చెదారం అన్నిటి నుంచి విడిపోయి మనసు లవ్ అనే ప్రిన్సిపుల్ని పట్టుకోగలదు. ఇంత సులభం. లవ్ అనే ప్రిన్సిపుల్ సృష్టిలో ఉన్నది. లవ్ అనే ప్రిన్సిపుల్కి అర్థం ఏంటంటే లవ్ ఈజ్ గాడ్. భగవంతుడు ఏం చేస్తాడంటే పుడుతూనే మనిషికి తన ప్రేమతోటి ఈ గుండె కొట్టుకునేట్టు చేస్తాడు. ఎప్పుడైతే మనం గుండె కొట్టుకోవడం గమనిస్తున్నామో గమనించడం వల్ల ఉపయోగం ఏంటంటే దాని మూలానికి వెళ్తాము అని అర్థం. గమనించడం అంటే అర్థం ఊరికే చూడటం కాదు, దాని మూలానికి వెళ్తుంది మనసు. దాన్ని అంటే గుండె కొట్టుకోవడం మనం లబ్ డబ్ లబ్ డబ్ అని చెప్తారు. ఎవరు డాక్టర్స్ లబ్ డబ్ అని కొట్టుకుంటుందండి. మీరు ఎప్పుడన్నా విని చూడండి, అది లబ్ అనదు డబ్ అనదు, డబ్బు డబ్బు అని అనదు, అది అనదు ఇది అనదు, అదేదో అంటుంది. మనకు సుపర్ణ సూక్తం అని ఒక సూక్తం ఉంది, దాంట్లో చెప్తారు కోళ్ళు కుక్కరోకో అనవు, కప్పలు బెకబెక అనవు. అదేంటి బెకబెక అను అంటాయని పుస్తకాల్లో ఉంటుంది కదా, అది అరుస్తుంది. మనం దాన్ని అర్థం చేసుకోవడానికి బెక బెక అని రెండు అక్షరాలు రాస్తాం. అలాగే కుక్కరోకో అని కక్క కాగుణితం ఏం చెప్పదు కోడి, అది అరుస్తుంది. దాన్ని మనం అర్థం చేసుకోవడానికి కుక్కరోకో అని మనం లెటర్స్ రాస్తాం, బట్ ఇట్ సౌండ్స్. అలాగే ప్రతి మనిషి గుండె ఇట్ సౌండ్స్, ఆ సౌండ్ని వినాలి. మీరు ఎప్పుడన్నా ఇంటర్నెట్లో బ్రౌజ్ చేసి చూడండి, ద సౌండ్ ఆఫ్ ది ప్లానెట్ వీనస్, ద సౌండ్ ఆఫ్ ద ప్లానెట్ మార్స్, ద సౌండ్ ఆఫ్ ద ప్లానెట్ సన్, ద సౌండ్ ఆఫ్ ద ప్లానెట్ మెర్క్యూరీ అని వస్తుంది, ద సౌండ్ ఆఫ్ ప్లానెట్ యురేనస్, ఒక పెక్యులర్ సౌండ్ ఉంటుంది. ఆ సౌండ్ బట్టి గుర్తిస్తారు గురువులు. అలాగే మన దగ్గర నుంచి ఒక పర్టికులర్ సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ బట్టి మనని గురువు గుర్తిస్తాడు. ఆ సౌండ్ ఎవరికి వాళ్ళు పట్టుకోవాలి, అలా కూర్చోవడం గుండె కొట్టుకుంటుంది. ఏదైనా కదులుతుంటే ఖచ్చితంగా దాంట్లో నుంచి కొత్త అన్న సౌండ్ వస్తుంది. భూమి ఎంత స్పీడ్ తిరుగుతుందో మీకు తెలుసు, అలాగే మిగతా గ్రహాలు ఎంత స్పీడ్తో తిరుగుతాయో తెలుసు. అంత స్పీడ్తో తిరుగుతుంటే ఎంతో కొంత తప్పుడు వస్తుంది కదా, మనకు వినపడదు. కానీ సైంటిస్టులు ఈ నాసా వాళ్ళు ఈ సెటిలైట్స్ అవి పంపించారు కదా, వాళ్ళు రికార్డ్ చేసిన సౌండ్స్ నెట్లో పెట్టారు, మీరు చూడండి కావాల్సి ఉంటుంది, వెరీ ఇంట్రెస్టింగ్. అవన్నీ కూడా మనకు మన గుండె చప్పుడు మనకు వినిపిస్తుంది. మనం అప్పుడు మన ఇమోషన్స్లోంచి మన డిజైర్స్లోంచి మన అంబిషన్స్లోంచి ఆటోమేటిక్గా మన మైండ్ ఫిల్టర్ అయిపోతుంది. ఫిల్టర్ అయిపోయి ప్యూర్ లవ్ అనే దాంట్లో భగవంతుడి తత్వం ఏంటి ఏంటి అనే దానికి మనకు రుచి తెలుస్తుంది. అది అయిన తర్వాత ఎప్పుడైతే మనం ప్రాణాయామం చేస్తామో అప్పుడు మొట్టమొదటి ఇనీషియేషన్ మనకు జరుగుతుంది. మొట్టమొదటి ఇనీషియేషన్ జరగడం అంటే కోరికలు అనేవి మనిషికి పాలు, మనకు అవసరాలు ఉంటాయి, శరీరానికి అవసరాలు ఉంటాయి, కోరికలు ఉన్నాయి. అవసరాలు ఏంటంటే కూడు, గుడ్డ, తర్వాత తిండి, అంతే. కూడు, గుడ్డ, అదే కూడు అంటే తిండి కదా, గుడ్డ, తర్వాత గూడు, కూడు, గూడు, బట్ట, అంతే. ఆ మూడే, ఆ మూడింటికి శరీరానికి వరకు ఓకే. కాబట్టి ఆ పై అన్నీ కూడా ఇంకా మనకు డిజైర్స్, వాటిల్లోంచి మైండ్ ఫిల్టర్ అవుతుంది, ఫిల్టర్ అయ్యి ప్యూర్ లవ్ అనే టచ్ వచ్చింది మనలో. ఎప్పుడైతే ఈ ఇమోషన్స్ ఉండి లవ్ ప్రిన్సిపల్ ఇంకా డెవలప్ కాదో అప్పుడు మన వయసు ఏ గురువు చూడడు. గురువు యొక్క దృష్టి మన మీద పడాలంటే మనం ఆ ఇమోషన్స్ నుంచి పక్కనకు వచ్చి మనం సర్వీస్ అనేది చేయాలి, వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళకి జస్టిస్ చేయాలి. అలాగే వాళ్ళకి ఇంకోటి ఏం చేయాలి, ఎవరిని సర్వీసు, ప్రొటెక్షన్, లవ్, ఈ మూడు మనం ఎక్స్ప్రెస్ చేయాలి తోటి మానవులకి, జంతువులకి, చెట్లకి, ఖనిజాలకి. ఎలా చేస్తామండి అంటే ఏ ఖనిజాలైతే మనం వాడుతున్నాం, సెల్ ఫోన్ వాడుతున్నాం, పేపర్ వాడుతున్నాం, కంప్యూటర్ వాడుతున్నాం, ఏదో టేబుల్ వాడుతున్నాం, చైర్ వాడుతున్నాం, హార్ట్ వాడుతున్నాం, దాని మీద పడుకునే మంచం మీద పడుకోవడానికి దుప్పటి, తర్వాత దిళ్ళు, పరుగు, ఇవన్నీ వాడతాం కదా, వాటిలన్నింటిలో అణువులు ఉంటాయి. ఈ అణువులన్నింటినీ మనం ముట్టుకుంటూ ఉంటాం. ఈ ముట్టుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే మన చేతనత్వం వాటికి అంటుకుంటుంది. అలా అంటుకుంటున్నప్పుడల్లా మనం అనుకోవాలి ఇవి పరిణామ క్రమంలో ముందరకు వెళ్ళాలి. ఒకళ్ళు ఇంటికి వెళ్ళాం, కుర్చీలో కూర్చోమన్నారు, వాళ్ళ కుర్చీలో కూర్చున్నప్పుడు కూడా ఈ కుర్చీలో ఉన్న అణువులు పరిణామ క్రమంలో ముందుకు వెళ్ళాలి అని మనసులో అనుకోవాలి. అంతే, మనకి ఏదో ఇచ్చారు గ్లాసులో కాఫీయో టీయో డ్రింకో ఏదో ఇచ్చారు, అది తాగుతాం. ఈ కాఫీ కప్పు లేదా ఈ టీ కప్పు లేదా ఈ డ్రింక్ ఇచ్చిన గ్లాసు కప్పు దీంట్లో పరిణామ క్రమంలో ఈ అణువులు ముందరకు వెళ్ళాలి అనుకోవాలి. అలాగే మనం పెట్టుకున్న ఉంగరం కానీ, దానికి ఉన్న రాళ్ళు కానీ, అలాగే మనం మెళ్ళ వేసుకున్న నెక్లెస్ ఇలాంటివి కానీ, లేదా చేతికి పెట్టుకుని గాజులు కానీ, వడ్డాణం ఇలాంటివి రకరకాలు పెట్టుకుంటున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు. అవన్నీ కూడా మనం వేసుకునే చెప్పులు కానీ, కొనుక్కునే బట్టలు కానీ, కళ్ళజోడు కానీ, అన్నీ వాటిలో ఉన్న అణువులు పరిణామ క్రమంలో ముందరకెళ్ళాలి అని విషింగ్ మనం విష్ చేయాలన్నమాట. ఒక తర్వాత బట్టలు అవన్నీ, చెట్లు ఎప్పుడన్నా గార్డెన్ కన్నా వెళ్తాం, ఈ పరిణామ క్రమంలో ఈ చెట్టు ఇంకా ముందరకెళ్ళాలి అనుకోవాలి. కాసేపు బయట కూర్చోవటం, ఆ చెట్టుకేసి చూడటం, ఆ చెట్టు గురువుగారి అనుగ్రహం వల్ల పరిణామ క్రమం ముందుకెళ్ళాలి అనుకోవాలి. ఏముంది దీంట్లో చాలా సులభం. అలాగే జంతువులు, మనకు కనిపించే జంతువులు బోళ్ళు ఉంటాయి, పక్షులు ఉంటాయి, వాటికి వేసి ఒకసారి చూడటం పరిణామ క్రమంలో ముందరకెళ్ళాలి. అలాగే మనకు తెలిసినా తెలియకపోయినా మన దగ్గరికి ఎవరో ఒకరు వస్తుంటారు, మనం వెళ్తూ ఉంటాం, మనం బజార్లో వెళ్తూ ఉంటాం, అప్పుడు కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పరిణామ క్రమంలో ముందరకెళ్ళాలి అనుకోవచ్చు. ఇదంతా కూడా చేస్తూ ఉండాలి, ఇదంతా ప్రతిక్షణం చేసే ప్రాక్టీస్ అనమాట. సాధన అంటే ఏదో కాసేపు కళ్ళు మూసుకోవడం, కాసేపు గాయత్రి చేయడం కాకుండా. అలాగే ఇంకా పూర్వం చెప్పేవాళ్ళు, ఇప్పుడు చెప్తున్నారు తెలియదు కానీ, ఇల్లు తుడవాలి. పని మనిషి లేదు మనమే తుడుచుకుంటున్నాం తప్పదు, పని మనిషి ఉంటే పని మనిషి తుడుచుకుంటుంది, మనమే తుడుచుకోవాలి తప్పదు. తుడుచుకుంటున్నప్పుడు ఈ ఇంటికి ఉన్న మట్టి ఎలాగ తుడిచేస్తున్నాం, అలాగే నా మనస్సుకి, చిత్తానికి, బుద్ధికి, అహంకారానికి, అంటే అంతఃకరణ చతుష్టయ అనుకున్న మాలిన్యాలన్నీ నేను కడిగేసుకుంటున్నాను అని క్లీన్ చేసుకోవాలి. సపోజ్ డైనింగ్ టేబుల్ క్లీన్ చేయాలి, డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తున్నప్పుడు నా మనసుకున్న మతిలం అంతా తుడిచేస్తున్నాను అనుకోవాలి. మనమే బట్టలు ఉతుక్కోవాలి, మనమే బట్టలు ఉతుక్కుంటే నాలో కోరికలు చెత్తా చెదారం ఏమన్నా అవన్నీ ఇలా వాష్ చేసేసుకుంటున్నాను అనుకోవాలి. అదంతా సాధనే, మళ్ళీ వీడియో దానికోసం సాధన కూర్చుని చేయక్కర్లేదు. అలాగే కూరలు తరుగుతున్నాం, నాలో ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాస్తర్యాలన్నింటినీ కట్ చేసేస్తాను, ఇవన్నీ నాలో ఉంచిపోతున్నాయి. ఇవన్నీ చాలా సులభం, కానీ అట్ ది సేమ్ టైం రోజు చేయాలి. ఇది ఒక సాధన. అలాగే ఇంకొక సాధన ఏంటంటే దీంట్లో సింహరాశి వాళ్ళని సులభంగా అందుకోవడానికి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వాళ్ళు వినాలి. ఇది సరస్వతి సూక్తంలో ఒక ఇంజంక్షన్, అంటే చేసి తీరాల్సిన విషయం అన్నమాట. ఎవరైనా సరే వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళు వింటూ మాట్లాడాలి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, అవన్నీ నేను వింటూ మాట్లాడాలి, అంతేగాని ఏం మాట్లాడానో తెలియకుండా మాట్లాడకూడదు. గాయత్రి ఉపన్యాసం చెప్పమన్నారంటే వాళ్ళు చెప్తున్నా కదా, మన ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చిన అవాకులు చవాకులు చెప్పకూడదు, అది ఏం చెప్తున్నానో నేను వింటూ చెప్పాలి. అలాగే మనం గాయత్రి మంత్రం అంటూ మనం వినాలి. పక్క వాళ్ళు వింటారా వింటారా మనకు అనవసరం, పక్క వాళ్ళు వినకుండా మనకు మాత్రమే వినిపించేటట్టు ఉపాంశు అంటే కొంచెం పెదాలు కలుపుతూ గొడుక్కుంటున్నట్టుగా చేసే మంత్రం చెప్ప విధానం. అది చేస్తూ ఉన్నప్పుడు ఆ మంత్రం మనం వినాలి. అలాగే ఇంకో మంత్రం ఏదైనా సరే, సపోజ్ సరస్వతి మంత్రం, అంబితమే నదీతమే దేవితమే సరస్వతి అప్రశస్త ఇవస్మతి ప్రశస్తి వనస్పృతి, ఇలా చదువుతున్నాం. ఆ చదువుతున్నప్పుడు అది మనం వినాలి, పక్కవాళ్ళని వినిపించిందా లేదా. గ్రూప్గా చదువుతున్నా కూడా గ్రూప్ యాజ్ అ హోల్ ఒకే టోన్తో చదువుతున్నట్టుగా చదవగలిగి ప్రాక్టీస్ చేయాలి, చదవగలిగేటట్టుగా అప్పుడు అది వింటూ మళ్ళీ మనం చేయాలి. ఇలా చేస్తే తొందరగా మనం హయ్యర్ ప్లేన్స్లోకి వెళ్తాం. అలాగే మన మనస్సు ఇమోషన్స్లోంచి ఎప్పుడైతే ఫిల్టర్ అయిపోయిందో అప్పుడు మనకు జరిగేది ఏంటంటే, వీటితోటి నాకు ఏంటి లాభం ఈ మాట్లాడితే అనే ఆలోచన రాదు. మనకి వీళ్ళకి అదేదో సినిమాలు అంటాడు, ఇదిగో ఒక కాలు తీసేస్తే ఏమిస్తాం, రెండు ఇది అది ఎన్ని కలిపితే ఏమిస్తాం, ఇలాగ అంటాడు మనం ముత్యాల ముగ్గులు. అలాంటివనమో అంట మోటివ్స్ అంటే. అలాంటి మోటివ్స్ లేనివి భాష ఏంటంటే, రామాయణంలో సుగ్రీవుడు రాముడి వారు మాట్లాడుకోవడం, అలాగే హనుమంతుడు రాముడి వారు మాట్లాడుకోవడం, అక్కడ లోక కళ్యాణం కోసమే ఉంటాయి తప్ప మాటలు. నీకు అది చేసి పెడితే నాకు ఇది ఏం చేస్తావు, ఇలా ఉండవు. అంటే అక్కడ రాముడి వారు వారిని చంపడానికి ఒప్పుకున్నారు, ఇప్పుడు సీతను వెతకడానికి. అక్కడ సీతను వెతకడం అనే మిషతోటి రావణాసురుని చంపడం అనేది ముఖ్యం. కాబట్టి రావణాసురుని చంపడం అనే దానికోసం, ధర్మ రక్షణ కోసం అవి చేశారు. అలాగే మనం కూడా మనం ఒక డీలింగ్స్ పెట్టుకుంటే మన సొంత మోటివ్స్ అంటే ఎప్పుడు కూడా స్వలాభం అన్నమాట. స్వలాభం కాకుండా ఇప్పుడు గాయత్రి యజ్ఞాలు చేయాలి అమెరికాలో, సపోజ్ ఒక 1000 కుండీలు పెట్టి యజ్ఞం చేయాలి, మరి అంతా అరేంజ్ చేస్తాం మాకేంటి లాభం అని అడిగారు అనుకోండి. అవసరం అక్కడ గురువుగారి పని కాబట్టి వాళ్ళకి ఏంటో అవసరం తీసుకొని అది న్యాయబద్ధం ధర్మబద్ధం అయితే మనం చేస్తాము, వాళ్ళ సహకారం తీసుకొని మనం ఈ యజ్ఞాలు చేస్తాం. అది పరస్పరం భావ యంత్రం అంటే అది చేయొచ్చు. ఎప్పుడైతే మన మాట మన మనస్సు ఎప్పుడైతే ఇమోషన్స్లోంచి బయటపడి లవ్ నేచర్లో ఉందో ప్రేమతత్వంతో ఉందో అప్పుడు అలాంటి వాళ్ళ మాటలు ఎంతమందినైనా ప్రభావితం చేస్తాయి. మాస్టర్ మాట్లాడితే చాలా ప్రభావంగా ఉంటుందండి అంటారు కొందరు. ఎందుకవుతుందంటే దానివల్ల ఆయనకి వనగూడే ప్రయోజనం స్వప్రయోజనం అంటూ ఉండదు. నాకు సొంతానికి ఇది చేసి పెట్టు అని అడిగే ప్రశ్నే ఉండదు. నాకు సొంతానికి ఇది చెయ్యి అన్నవాడు గురువే కాదు. సొంతానికి చేసి పెట్టు అని అడిగితే అప్పుడు ఏమవుతుందంటే అది ఇష్టమైతే చేస్తారు, లేదా మానేస్తారు. అలా కాకుండా విశ్వ ప్రణాళిక కోసం చేసే దాంట్లో ఇమోషన్స్ ఉండవు కాబట్టి ఆ మాటకి బోల్డ్ వాల్యూ ఉంటుంది. దాన్ని అందరూ పాటించడానికి సిద్ధంగా ఉంటారు, పాటిస్తారు. అలాగే ఈ సింహరాశిలో రెండు రకాల కిరణాలు మన మీద పనిచేస్తూ ఉంటాయి. అదేంటంటే ఇప్పటివరకు మాట్లాడుతున్నాం లవ్, ఆ లవ్ అంటే ప్రేమ కిరణం. ఆ ప్రేమ కిరణం మనకు అనాహతంలో పనిచేస్తుంది. ఎప్పుడైతే మనం గాయత్రి మంత్రం చేస్తూ ఆ ప్రేమమయ తరంగాలు నా హృదయం అంతా నిండాలి అనుకున్నాము, అప్పుడు గాయత్రి మాత అనుగ్రహం వల్ల మన హృదయం అంతా ప్రేమమయమవుతుంది. అలాగే నాలో గురువుగారి కార్యక్రమాలు చేయడానికి కావాల్సిన సంకల్ప శక్తి కావాలి. ప్రేమ అయితే ఉంది కానీ సంకల్పం లేదు. సంకల్పం లేదంటే ఇవన్నీ చేస్తామండి బాగుంది కానీ నాకు అవన్నీ చేయలేదు, ఊరికే ప్రేమగా ఉంటాం నడుచుకోవాలి అన్నారనుకోండి, ఉపయోగం ఏం లేదు. గురువుగారికి పనికి వచ్చేవాడు కావాలంటే అతనిలో విల్ కూడా ఉండాలి, అంటే సంకల్పశక్తి ఉండాలి. సంకల్పశక్తితోటే ఈ సృష్టి అంతా నడుస్తుంది కాబట్టి గురువుగారు ఇచ్చిన నూతన యుగ నిర్మాణాన్ని చేయాలంటే వీడికి కూడా నూతన యుగ నిర్మాణం చేయడానికి కావాల్సిన సృష్టి శక్తి ఏదైతే ఉందో ఆ సంకల్పశక్తి సాధకుడికి శిష్యుడికి కూడా కావాలి. అందుకని గాయత్రి మంత్రం చేస్తున్నప్పుడు మన ఆజ్ఞాచక్రంలో ఫస్ట్ రే అంటే మొదటి కిరణం సంకల్ప కిరణం, సంకల్పశక్తిని ఆహ్వానించాలి. గాయత్రి మాట కాదు అభయం, ఆవిడ చేతిలోంచి లేకపోతే గురువుగారి మాట జిల్లా అభయ ముద్ర ఉంటుంది. ఆ అభయ ముద్రలోంచి మనకు లేకపోతే అఖండ జ్యోతిలోంచి మనకు అనాహతంలో అంత ప్రేమ కరుణ దయ త్యాగం సేవ ఇలాంటి లక్షణాలు మన హృదయం అంతా నిండుతుంది. అలాగే ఆజ్ఞాచక్రంలో సంకల్పశక్తి బాగా వృద్ధి పొందుతుంది అనుకుంటూ గాయత్రి మంత్రం చేయాలి. ఇవి చేస్తే అప్పుడు ఏమవుతుంది, మన సింహరాశి లక్షణాల ద్వారా మనం బాగా డెవలప్ అవుతుంది. ఈ రకంగా మనం సింహరాశిలో ఇంకా ఏంటంటే సింహరాశి డినోట్స్ నెంబర్ 1. ఈ ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్స్ మీరు ఎప్పుడైనా చేసే ఉంటారు, అసలు నెంబర్లు ఎలా ఉంటాయి. 1 అని గీసామనుకోండి, 1 అని గీస్తే పైనుంచి కిందకి స్ట్రైట్ లైన్ 1 అని, 2 గీస్తే అక్కడెక్కడో మొదలై కొంచెం పైన టచ్ చేసి పూర్తిగా కిందకు వచ్చి హారిజంటల్ లైన్ ఒకటి వస్తుంది. మూడు చూసామంటే మధ్యలో మొదలై పైకి వెళ్ళి మధ్యలో మళ్ళీ ఇటు తిరిగి మళ్ళీ పైకి చూపిస్తూ ఉంటుంది. నాలుగు ఇలా ఉంటుంది. మీరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అవి వాటి షేప్స్ చూస్తే మీరు ఒకటి ఎక్కడ స్టార్ట్ అయిందంటే స్పిరిట్ అనమాట. అక్కడి నుంచి కిందకి అంటే జీవుడు దేవుడు అనుకుంటే దేవుడు అక్కడి నుంచి జీవుడికి ఒకటి లైన్. దీన్ని ఎలా చెప్తారంటే ఒక సర్కిల్ వేస్తే సర్కిల్ మధ్యలో సెంటర్ ఉంటుంది, చుట్టూ సర్కంఫరెన్స్ ఉంటుంది కదా. ఆ సర్కంఫరెన్స్ నుంచి సర్కిల్ మధ్యలో ఉన్న సెంటర్కి ఒక గీత గీస్తే దాన్ని రేడియస్ అంటారు. డయామీటర్ అంటే మొత్తం, అలా కాకుండా రేడియస్ వరకు గీస్తే ఆర్, స్మాల్ ఆర్. ఆ స్మాల్ ఆర్ గీస్తే అది ఒకటి అనమాట అర్థం. అంటే సెంటర్కి పరిధికి ఉన్న సంబంధం. మనం భూమి మీద నుంచి ఉంటే మన చుట్టూలాగా ఒక రౌండ్ ఉన్నట్టుగా ఉంటుంది, దానికి సెంటర్ మనమే. ఆ దూరంగా చూసామనుకోండి సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు సూర్యుడేమో సర్కంఫరెన్స్ మీద ఉన్నట్టు, మనం మధ్యలో ఉన్నట్టు. ఆ సూర్యుడికి మనకి సంబంధం ఒకటి అని అర్థం. ఒకటి మెడిటేట్ చేయటం అంటే, ఒకటిని ధ్యానం చేయటం అంటే సూర్యుడికి తిరిగి చూస్తూ సూర్యుడిలో ఉన్న ప్రజ్ఞ అంతా నాలోకి ప్రవహిస్తుంది అని ధ్యానం చేసుకోవడం. సూర్యుడు ఎక్కడెక్కడ ఉంటాడు అంటే ఫిజికల్ సూర్యుడు అంటే భౌతిక సూర్యుడు, మనకు కనిపించే గోడం, దాని వెనకాల మెంటల్ సూర్యుడు అంటే సూర్యుడి యొక్క హృదయం అనుకోవచ్చు. తర్వాత ఇంకా వెనక్కి వెళ్తే సూర్యుడి యొక్క ఆత్మ, సెంట్రల్ స్పిరిచువల్ సన్. తర్వాత సెంట్రల్ స్పిరిచువల్ సన్, హార్ట్ ఆఫ్ ది సన్ అండ్ ఫిజికల్ సన్. ఆ మూడిటి నుంచి మనకు శక్తిధారలు, ప్రజ్ఞాధారలు మనకు వస్తున్నాయి. మనం కూడా భౌతిక శరీరము, అలాగే సోల్ జీవుడు, నెక్స్ట్ దేవుడు స్పిరిట్. స్పిరిట్ సోల్ అండ్ బాడీ మనకున్నట్టే సూర్యుడు కూడా స్పిరిట్ సోల్ అండ్ బాడీ ఉంది. సూర్యుడు స్పిరిట్, ఈ స్పిరిట్ ఒకటే. సూర్యుడి సోల్, ఈ సోల్ ఒకటే. సూర్యుడు శరీరం, ఈ శరీరం ఒకటే అని ఒకటే అనుకొని గాయత్రి చేయాలి. చేస్తే అప్పుడు ఆ మూడింటి నుంచి మన మూడు ఇక్కడ కూడా ఉన్న మూడు సెంటర్స్లోకి ప్రజ్ఞ శక్తి రకరకాలు ఏవైతే ఉన్నవన్నీ ప్రసరిస్తూ ఉంటాయి. దీన్ని మెడిటేషన్ ఆఫ్ నెంబర్ వన్ అని ఇచ్చారు మాస్టర్. అలాగే టూ, టూ ఏంటి, నేను అక్కడెక్కడ ఉన్నది ఒకటేం చేస్తుంది, అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది ఒకటి కాకుండా నేను వాడు, నేను మాట్లాడుతున్నాను మీరు వింటున్నారు, అంటే నేను మీరు రెండైంది అనమాట. ఇక్కడ మెడిటేషన్ ఏంటంటే అక్కడే ఉన్నది ఇక్కడ ఉన్నది ఒకటే అంటే ఒకటి మెడిటేషన్ అవుతుంది. రెండు ఉన్నారు, ప్రకృతి ఉంది, పురుషుడు ఉన్నారు. ప్రకృతి లక్షణాలు ఉన్నాయి, పురుషుడు లక్షణాలు ఉన్నాయి. వీటికి సంబంధించి ధ్యానం చేస్తే రెండుకి ధ్యానం చేసినట్టు మూడు వస్తుంది. అదేంటంటే ప్రకృతి, పురుషుడు, నెక్స్ట్ ఈ మధ్యలో ఇంకోటి ఉంటుంది సృష్టి. అక్కడికి వచ్చేసరికి సృష్టి, మళ్ళీ సృష్టిలో జీవులు, ఇంకా అలా నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చేస్తాయి. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈ సింహరాశి యొక్క నెంబర్ వన్, ఆ నెంబర్ వన్ను ధ్యానం చేయటం వల్ల మనలో ఇమోషన్స్ అన్నీ పోయి ప్యూర్ లవ్ డెవలప్ అవుతుంది. దీని గుర్తు ఏంటంటే సర్కిల్ విత్ సెంటర్, అది గుర్తు. ఈ సర్కిల్ విత్ సెంటర్ని మనం ఆజ్ఞాచక్రంలో ధ్యానం చేయటం మొదలు పెడితే వీ నెవర్ ఎర్ర, అంటే ఎప్పుడు తప్పు చేయమన్నమాట. ఎప్పుడు తప్పు చేయకుండా ఎప్పుడు రైట్ పాత్లో ఉండాలి అనుకునేవాళ్ళు ఆజ్ఞాచక్రంలో సర్కిల్ విత్ సెంటర్ అలా ఊహించుకోవాలి. కాగితం మీద గీసుకుని దాన్ని చూసి కళ్ళు ఊడ్చుకోవాలి, ఆజ్ఞాచక్రంలో ఉందనుకోవాలి. అలా చేస్తూ ఉంటే నెంబర్ వన్ ధ్యానం చేసినట్టు ఐఆమ్ సన్ ఆన్ ఆల్ ప్లేన్స్ అని అనుకోవచ్చు. ఇవి ఈ సింహరాశిలో ఉన్న కొన్ని ముఖ్యమైన విషయాలు. ఇద్దరితోటి మనం అలాగే సింహరాశిలో ఉన్నవాళ్ళు, సింహరాశిలో పుట్టినవాళ్ళు, సింహం లగ్నంగా ఉన్నవాళ్ళు డెవలప్ అవడానికి భాగవతంలో హిరణ్యకశిపుడిని వధించిన నరసింహస్వామి కథ ఉంటుంది. ఆ నరసింహస్వామి కథ ఏదైతే ఉందో ఆ కథను చదవటం వల్ల వాళ్ళకి బాగా డెవలప్మెంట్ వస్తుందని మా శ్రీకే గారు ఇచ్చారు. నృసింహ అనే మంత్రం ఏదైతే ఉందో అది చేయటం వల్ల లియోకి ఆపోజిట్ అయిన ఎక్వేరియస్, సింహరాశికి 180 డిగ్రీస్లో ఆపోజిట్స్ అయిన కుంభరాశి, కుంభరాశిలో పరిపూర్ణ మానవుడు ఉంటాడు. ఇక్కడ మానవుడు డెవలప్ అయ్యి సింహరాశిలో ఉన్న సెల్ఫిష్ ఫెలో పరిపూర్ణ మానవుడిగా డెవలప్ అవడం అనేది కుంభరాశిలో జరుగుతుంది. ఈ కుంభరాశి నుంచి శక్తిధారలు ఈ సింహరాశిలో పుట్టిన వాడి మీద వర్షిస్తూ ఉంటాయి. వీటిని ఉపయోగించుకుని సింహంలో ఉన్నవాడు విశ్వసేవకుడుగా వరల్డ్ సర్వర్గా తయారవ్వాలి అంటే ఏం చేయాలంటే నరసింహస్వామి మంత్రం చేసుకోవడం, లేకపోతే అలాగే భాగవతంలో నరసింహస్వామి ఆవిర్భావము హిరణ్యకశిపుణ్ణి చంపడం అది చదువుకోవాలి. ఇది మాస్టర్ గారు ఇచ్చింది ఈ రకంగా. అలాగే మనలో ఇంకొక పాయింట్ కూడా ఇచ్చారు, అదేంటంటే మన చేతి వేళ్ళు ఈ థంబ్ అంటే బొటన వేలు ఇది గట్టిగా పట్టుకునే శక్తి వస్తుంది. బొటన వేలు ఉంటేనే మనం మిగతా చెయ్యి అంతా పనిచేస్తుంది తప్ప బొటన వేలు లేకపోతే ఏకలవ్యుళ్ళలో ఉంటుంది, నాలుగు వేళ్ళు పెద్దగా పనిచేయలేవు. ఈ గట్టి పట్టుదల పట్టు పట్టి సాధించటం అనేది మైండ్లో సెంటర్లో ఉంటుంది, అది మామూలుగా పనిచేయదు. ఎప్పుడైతే గురువు పనిలో శ్రద్ధగా పట్టుదలగా పనిచేస్తారో అప్పుడు అంతఃకరణ శరీరంలో ఆ సెంటర్ డెవలప్ అవుతుంది అని మాస్టర్ ఇచ్చారు. ఇవన్నీ కూడా మనకు రావటానికి గురువు అనుగ్రహం కావాలి. గురువు అనుగ్రహం మన మీద ఎప్పుడు వర్షిస్తుందంటే వాళ్ళు చెప్పిన పనులు చేస్తే, కబుర్లు చెప్తే కాదు, చేస్తూ ఉంటే. కబుర్లు చెప్పమన్నారు అనుకోండి, అదే పని అనుకుంటే కబుర్లు చెప్పడమే కాదు, యజ్ఞాలు ఏర్పాటు చేయన్నారు అనుకోండి, నేను కబుర్లు చెప్పడం మానేసేప్పుడు యజ్ఞాలే ఏర్పాటు చేయాలి. అలాగే 20 పుస్తకాలు అందరికీ ప్రచారం చేయండి అంటే 20 పుస్తకాలు ఇస్తే ఏం లాభం లేదు, దాంట్లో చదివి దాంట్లో ఏముందో చెప్పి ఇవ్వాలి. ఊరికే పుస్తకాలు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఇంకోళ్ళకి ఇచ్చేస్తారు. మనం జనరల్గా ఏం చేస్తామంటే డైల్యూషన్ ఆఫ్ పర్టికులర్ యాక్టివిటీ ఎలా జరుగుతుందో నాకు అర్థమవుతుంది. ఇవ్వమన్నారండి పుస్తకాలు అందరికీ ప్రచారం చేయమన్నారండి, అందరికీ పంచమన్నారండి అంటే పంచమన్నారు నిజమే. ఊరికే పుస్తకాలు సెట్ సెట్ పెళ్ళిళ్ళలో ఇచ్చేసామనుకోండి, వాళ్ళు పెళ్లి అడవిలో ఉంటాడు, ఈ పుస్తకాన్ని ఎవడు చూడకూడదు ఉండడు. దాని బదులు ఏం చేయాలంటే పెళ్లికో లేకపోతే ఒక బర్త్డే ఫంక్షన్కో లేకపోతే మ్యారేజ్ డేకి వెళ్ళినప్పుడు దాంట్లో ఆ 20 పుస్తకాల్లో ఆ పర్టికులర్ ఫంక్షన్కి సంబంధించిన విషయం ఏదంతా ఉంటుందో దాన్ని కొంచెం హైలైట్ చేసి చెప్తూ ఇలాంటి ఎన్నో ముఖ్య విషయాలు ఈ పుస్తకాల్లో ఉన్నాయి, అందరూ దయచేసి చదవచ్చు. మీరు చదివి చూసుకోండి ఒకసారి, ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ మేము చెప్తాం దీని గురించి ఎలా అని వాడు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి ఆ సెట్ వాడికి గిఫ్ట్గానో లేకపోతే ఖరీదుకో ఇస్తే దానివల్ల ఉపయోగం ఉంటుంది. ఆ రకంగా గురువుగారు పనిచేసినట్టు అవుతుంది. అలా కాకపోతే అవతల వాళ్ళు స్వయంగా ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళంతా వాళ్ళు చదువుకుంటే వెళ్ళని గురువు, కానీ మన వైపు నుంచి మటుకు మనం పూర్తిగా పనిచేయాలంటే దాన్ని బాగా మధించాలి. ఆ పుస్తకాలని ఆ 20 పుస్తకాల్లో చెప్పిన వాటిని అన్నింటినీ అట్లీస్ట్ ఒక 5-6 సెంటెన్స్లు, ఒక పుస్తకాన్ని అయితే ఒక 4 సెంటెన్సెస్లో 2 సెంటెన్సెస్లో రాసుకున్నారు అనుకోండి, 2 సెంటెన్సులు అంటే కష్టం, 4, 5 లేదా 10 అలాగ రాసుకుని వాటికి 10×20 200 సెంటెన్సులు అవుతాయి, ఎక్కువైపోతాయి. అలా కాకుండా ఒక 40 సెంటెన్సులు అలా కుదించి వాటిని చక్కగా జస్ట్ పరిచయం చేసి పుస్తకాలు ఇస్తే చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటాయి. అలాగే యజ్ఞాల గురించి కూడా ఇవన్నీ మీకు తెలిసినవే, కొత్తగా ఇవ్వండి. కాకపోతే సర్వీస్ టు ద మాస్టర్, సర్వీస్ టు ది హ్యుమానిటీ, వీ సర్వ్ హ్యుమానిటీ అకార్డింగ్ టు విల్ ఆఫ్ ది మాస్టర్, అది ముఖ్యం. అక్కడ సర్వీస్ టు ది మాస్టర్ అంటే ఆయన ఏం చేయక్కర్లేదు, మాస్టరే మనకు చేస్తాడు, గురువే మనకు చేస్తాడు, మనం ఆయన చేయగలిగింది ఏమి ఉండదు, సున్నా. ఆయన అడుగుతారు నాకు ఇది చేసి వచ్చింది, హలో అవతల వాళ్ళు గురువులు మనని ఇది కావాలన్నా కానీ వాళ్ళ పర్సనల్గా ఏది అడగరు, ఇది మానవాడి అందరికీ ఉపయోగిస్తుంది కాబట్టి బాబు ఇది చెయ్యండి. గురువుగారు మొట్టమొదటి చెప్పారు, ఒక ఉద్యానవనాన్ని ఇచ్చాట రాజు ఇద్దరికి, ఇచ్చి బాగా చూడండి రా బాబు అంటే గురువు వీళ్ళు ఏం చేసాడు, ఒకడు అబ్బో రాజుగారు ఇచ్చారు కదా అని రాజుగారి ఫోటోకి దండలు వేయటం పూలు హారతలు పెట్టడం అన్నీ చేశాడు, ఉద్యానవనం పాడైపోయింది. రెండో వాడు అదేం చేయలేదు, రోజు టైంకి నీళ్లు పెట్టడం, చక్కగా ట్రిమ్మింగ్ చేయటం, పూలు బాగా పూస్తున్నాయి లేదా కాయలు కాస్తున్నాయి ఇవన్నీ చూసుకోవడం, మేకలు గొర్రెలు ఇలాంటివి వచ్చి తినేయకుండా చూడటం చూశాడు. తర్వాత రాజుగారు చూసి మొదటి వాడిని తిట్టాడు, రెండో వాడిని మెచ్చుకున్నాడు. అలాగే గురువు కూడా ఆయన చెప్పిన పని చేయటానికి ఇష్టపడేవాళ్ళని ఇష్టపడతారు తప్ప ఆయన ఫోటోకి మనం రోజు దండలేసామా లేదా హారతలు ఇచ్చామా లేదా గాయత్రి చాలీసా పడి హారతి పాడుతున్నావా లేదా ఇవి కాదు ఆయన కావాల్సింది. ఆయన చెప్పిన పనిలో ముఖ్యమైనవి ఏవైతే ఉన్నాయో అవి చేస్తున్నావా లేదా, ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకు గురువు యొక్క అండ ప్రతి క్షణం ఉంటుంది, అనుక్షణం మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు. అందుకని నాకు నచ్చిన మెడిటేషన్ ఏంటంటే ప్లీజ్ గైడ్ మాస్టర్, ప్లీజ్ గైడ్ మీ ఆల్వేస్. మాస్టర్ ప్లీజ్ గైడ్ మీ ఆల్వేస్. అప్పుడు ఏమవుతుందంటే మనం రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాం, నన్ను ఎప్పుడు కూడా నడిపించు తండ్రి. మనకు తెలియదు ఎప్పుడు పొరపాటు చేస్తాం, ఎప్పుడు పొరపాటు చేయకుండా ఉంటాం అనేది గొప్ప విషయం. కానీ మొదట్లో ఏంటంటే గైడ్ చేయండి. ఎప్పుడైతే మనకు అర్థమైపోతుందో గురువు గారి గైడెన్స్ వల్ల మనం ఇంతటి వాళ్ళు అవుతున్నామని, మనకు వారి మీద ఇంకా భక్తి శ్రద్ధలు పెరుగుతాయి, ప్లస్ మనం తప్పు చేయకుండా ఉండే లక్షణం మనలో భాగం అయిపోతుంది, ఎప్పుడు రైటియస్గానే ఉంటాం. అందుకనే ఇవాళ మెడిటేషన్ ఒకటి సర్కిల్ విత్ ఎ సెంటర్, దాన్ని ఆజ్ఞాచక్రంలో ధ్యానం చేస్తూ ఉంటే మనం ఎప్పుడు పొరపాటు చేసే అవకాశమే ఉండదు. అది గుర్తుపెట్టుకుంటూ మనం ఈరోజుతో ఇంకా సింహరాశి వీటికి సంబంధించినవి క్లోజ్ చేస్తున్నాం. దీనికి రంగు ఏంటంటే గోల్డెన్, ఎల్లో బంగారం. మెల్లిగా ఈ సాధకుడు సాధన చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకుని గాయత్రి మంత్రం చేసుకుంటున్నప్పుడు, లేకపోతే వాళ్ళకి నచ్చిన సాధన చేసుకుంటున్నప్పుడు గోల్డెన్ ఎల్లో కలర్ మెల్లిగా ఏమవుతుందంటే హనీ కలర్లోకి మారిపోతుంది. కొన్ని రోజులు పోయేసరికి కళ్ళ ఎదుట గోల్డెన్ ఎల్లో కలర్ కనిపించడం మానేసి హనీ కలర్ కనిపిస్తుంది, తేనె రంగు కనిపిస్తుంది. తేనె రంగు ఎప్పుడైనా ధ్యానం చేయొచ్చు, చాలా చాలా మంచిది. గోల్డెన్ ఎల్లో కలర్, తేనె రంగు, తర్వాత రోజ్ కలర్, అలాగే పింక్, అలాగే ఇవన్నీ చాలా సేఫ్ కలర్స్ అన్నమాట ధ్యానం చేసుకోవడానికి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటూ అందరూ కూడా గురువు గారి యొక్క అనుగ్రహానికి, ఆశీస్సులకి, జగన్మాత యొక్క అనుగ్రహం మీ అందరి మీద వర్షించాలి. అలాగే అందరం మనం దానికి తగ్గట్టుగా జీవిస్తామని, అలాంటి పనులు చేస్తామని, అలాంటి ఆలోచనలు చేస్తామని, అలాంటి మాటలు మాట్లాడతామని గుర్తుపెట్టుకుంటూ మన మాటల్లో ఏ మోటివ్ లేకుండా చూసుకుంటామని. మోటివ్ అంటే పర్సనల్ ఇంట్రెస్ట్, వితౌట్ ఎనీ పర్సనల్ ఇంట్రెస్ట్ మనని ఎవరినన్నా కాంటాక్ట్ చేస్తామని. గురువుగారి పనులు చెప్తున్నప్పుడు ఎందుకు ఇంప్రెస్ అవుతారంటే అవతల వాళ్ళు, దాంట్లో మన పర్సనల్ మోటివ్ ఏమీ కనబడదు వాళ్ళకి. అలాగే మిగతా విషయాల్లో, మిగతా సందర్భాల్లో కూడా మన పర్సనల్ మోటివ్స్ ఏమీ లేకుండా మనం మాట్లాడగలిగితే, అలాంటి స్థితి మనం తెచ్చుకుంటే ఎవరు మీరు ఎవరు మాట్లాడుతున్నా మీ మాట వాళ్ళకి, అవతల వాళ్ళకి చాలా మధురంగా వేదవాక్కులాగా ఉంటుంది. అలాగా మీ మాటలన్నీ మంత్రాలు అవ్వాలి, మీ మాటలన్నీ కూడా అందరినీ వాళ్ళ కష్టాల నుంచి ఉద్ధరించాలి అనే భావనతోటి మాట్లాడటం, అవతల వాళ్ళకి ఉన్న బాధలు మొత్తం పోవాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మాట్లాడటం, ఇవన్నీ చేస్తే మనం గురువు యొక్క పని చేస్తున్నట్టు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటూ మే ద పవర్ ఆఫ్ వన్ లైఫ్ కోర్ త్రూ ద గ్రూప్ ఆఫ్ ఆల్ వరల్డ్ సర్వర్స్, మే ద లవ్ ఆఫ్ వన్ సోల్ క్యారెక్టరైజ్ ద లైఫ్స్ ఆఫ్ ఆల్ దోస్ హూ సీక్ టు ఎయిడ్ ద గ్రేట్ వన్స్, మే ఐ ఫుల్ఫిల్ మై పార్ట్ ఇన్ ద వన్ వర్క్ విత్ సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ హోమ్లెస్నెస్ అండ్ రైట్ స్పీచ్, ఐ ఆమ్ కనెక్టెడ్ విత్ ఆల్ ద గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ అండ్ మాస్టర్స్ స్టాండింగ్ బిహైండ్, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతామి అయ్యేణ మార్గేణ మహిం మహిష, ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్త సుఖినో భవంతు, లోకాః సమస్త సుఖినో భవంతు, లోకాః సమస్త సుఖినో భవంతు. ఓం జాంతే.